మాతృదేవో భవ. ఎవరం ఆ నిన్ను తెలుగు పద్యములనింతే భక్తి ప్రార్థించువారు జగన్మాత. ఎవరం ఆ నిన్ను తెలుగు పద్యములనింతే భక్తి ప్రార్థించువారు అవధానాగ్రణులందు పండితులలో అధ్యాత్మ విద్యా ప్రచార విలాసాపర శంకరార్యుల. అవధానాగ్రణులందు పండితులలో అధ్యాత్మ విద్యా ప్రచార విలాసాపర శంకరార్యులను ఎవరమ్మా నిన్ను తెలుగు పద్యములనింతే భక్తి ప్రార్థించువారు. సవాల్ గావించెదన్ చూపుమీ, సవాల్ గావించెదన్ చూపుమీ, కవితన్ తెలుగును జోచి అయిన తల్లి, కవితన్ తెలుగును జోచి అయిన ఇక సాక్షాత్కారమిప్పింపుమీ, కవితన్ తెలుగును చోచి అయిన ఇక సాక్షాత్కారమిప్పింపుమీ. ఎవరమ్మా నిన్ను తెలుగు పద్యముల ఇంతే భక్తి ప్రార్థించువారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1297 భాగానికి, ప్రత్యేకించి స్తోత్రమంజరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 197 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఒక్కోసారి మనకి మనసులో ఓ పౌరుషమో ఏదో వచ్చినప్పుడు అది కూడా భగవంతుడి ముందు వ్యక్తం చేయడమే మంచిది. ఏ భావం ఎవరు ఎందు కలిగినా వారిని భగవత్సు రూపంగా భావించి వ్యక్తం చేస్తే అది సార్థకం అవుతుంది, అది భక్తి. లేదు, ఆ భావాన్ని వారి ఎందు వ్యక్తం చేయకుండా మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడి విగ్రహం ముందు కూర్చుని వ్యక్తం చేసినా కూడా అది సార్థకం అవుతుంది. వారి మీద కోపం వీరి మీద, వారి మీద ప్రేమ వీరి మీద, వారి మీద ద్వేషం వీరి మీద, ఏదైనా సరే ఎవరి పట్ల ఏ కోరిక కలిగినా అది భగవంతుడి దగ్గరే వ్యక్తం చేయడం, అప్పుడు సర్వభావ సమర్పణ అంటారు. ఏ భావం వ్యక్తం చేసినా పర్వాలేదు భగవంతుడికి, ఎందుకంటే భావాభావ వివర్జిత అంటారు అమ్మవారిని. భావానికి అభావాన్ని, భావం అభావం రెండింటినీ వదిలేసింది ఆవిడ, రెండింటికి అతీతంగా ఉండు. భాషా రూప బృహత్సేన భావాభావ వివర్జిత. అందుకే అనేక రకాల భావాలు మన మనస్సులో కలుగుతూ ఉన్నప్పుడు వాటిని ఎవరెవరి దగ్గర వ్యక్తం చేయడం అనవసరంగా తగాదాలు. లేదు, ఒకవేళ ప్రేమ మమకారం లాంటివి వ్యక్తం చేసినా వారితో ఒక అనుబంధం, అక్కడి నుంచి వారు ఏదైనా మనకి తేడా చేయగానే దుఃఖం, అయ్యో ఇంత అనుబంధం పెంచుకున్నాం ఎలా జరిగింది, అసలు పెంచుకోబట్టే జరిగిందేమో, పెంచుకోకుండా ఉంటే ఈ విషయం అంత బాధించేది కాదేమో. ఇవన్నీ మానవ సంబంధాల్లో ఉంటాయండి, సహజం ఇది. అందుకని ఆ అనుబంధం ఏదో భగవంతుడితో పెంచుకుంటే భగవంతుడితో జీవుడికి ఉండే అనుబంధం ఎప్పుడూ తెగేది కాదు, ఎందుకంటే ఈ జీవుడు అక్కడి నుంచి వచ్చాడు. ఈ మిగిలిన జీవులతో మనకుండే అనుబంధాలన్నీ అశాశ్వతం, జీవుడే ఆభాస కాబట్టి మిగిలిన బంధాలు కూడా ఆభాసే, ఉందని అనిపిస్తే ఉన్నంతకాలం ఉంటాయి. అంచేత ఆ బంధాలు, ఆ బంధం ఏదో అనుబంధం ఏదో భగవంతుడితోనే పెంచుకుంటే సరిపోతుంది. అందుకని ఒకసారి పౌరుషం కలిగిందనుకోండి, అసలు ఏమిటి నాకు మళ్ళీ తెలుగు పద్యాలు 200 పద్యాలు ఎవరు చెప్పారమ్మా అమ్మవారి మీద అని నాకు అమ్మవారిని అడగాలనిపించింది. ఈ కాలంలో ఉండే పండితుల్లో, ఈ కాలంలో ఉండే అవధానాలు చేసిన వాళ్ళలో, అవధానాగ్రణులు, అలాగే అధ్యాత్మ విద్యా ప్రచార అపర విలాసాపర శంకరార్యులు అధ్యాత్మ ప్రవచనాలు చెబుతూ, ఓహో ఇంక వారే శంకరాచార్యులు, వారే శంకరాచార్యులు అన్నట్టుగా కీర్తి పొందుతున్నారు. కొంతమంది ఏదో చెప్పేసుకుంటారు కూడాను, అపర శంకరాచార్య అపర శంకరాచార్య అంటారు. కాస్త సంగీతం బాగా పడితే వాడు అపర త్యాగరాజు, రామాయణం ప్రవచనం చెప్తే చాలు అపర వాల్మీకి, ప్రవచనం చెప్పిన వాళ్ళల్లో వాల్మీకి అయితే అసలు రాసిన వాల్మీకి ఏం కావాలి. భారతం మీద పరిశోధన చేస్తే అభినవ తెక్కన, ఇంక పరిశోధన చేసిన వాడలా తెక్కన ఇంకా. ఇలాగా ఈ బిరుదులు ఇవన్నీ మనం వింటూనే ఉంటాం, ఇవి వినడానికి కూడా ఆశ్చర్యకరంగాను హాస్యాస్పదంగా కూడా ఉంటాయి. అంచేత చాలామంది అవధానులు పండితులు, ఓ అధ్యాత్మ విద్యలో కూడా నేనే వింటామా, చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, కానీ నాకు మళ్ళీ తెలుగు పద్యాల్లో కవితారూపంలో నిన్ను సేవించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా, నాకు తెలుసు లేరు, ఉంటే చెప్పమ్మా అని ఒకసారి పౌరుషం. ఎందుకంటే 200 పద్యాలు అమ్మవారి మీద రాసిన త్వరలో ఇష్టదేవం అనే పేరు మీద రాబోతున్నాయి, ఇతర దేవతల మీద కూడా కలిపి. ప్రత్యేకించి ఏదో అవధానాల కోసం రాసినవి కావు, ఎవరో అడిగితే చెప్పినవి కావు. నా అంతటి నాకే భక్తిగా ఎప్పుడో రకరకాల భావాలు మనస్సులో కలిగినప్పుడు అది ఎటువంటి భావమైనా భగవంతుడి దగ్గర వ్యక్తం చేయడమే. అందులోనే చాలా భాగం మీరు ప్రార్థనలుగా విన్నారు. ఇక త్వరలో అమ్మవారి మీద ప్రార్థనలు అయిపోబోతున్నాయి కూడా. అందుకని కనీసం ఏదో రిజర్వేషన్ కోరినట్టుగా నా భక్తుల్లో కవులు ఎవరండి, సరే కవుల్లో మళ్ళీ తెలుగు కవులు ఎవరండి, అందులో మళ్ళీ అవధానులు ఎవరండి, అందులో మళ్ళీ ప్రవచనం కూడా చెప్పేవాళ్ళు ఎవరండి, ఇలా మొత్తం వడపోయగా 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 తేలితే చివరికి ఒక నలుగురు ఐదుగురు మిగిలితే అందులో నేను ఉంటానేమో అని ఒక ఆశ. ఆ రకంగా మనకి అమ్మవారి కొలువులో ఉద్యోగం వస్తుంది. రిజర్వేషన్ లేకపోతే ఉద్యోగం రాదు కదా. ఎవరమ్మా నిన్ను తెలుగు పద్యములను ఇంతే భక్తి ప్రార్థించువారు. ఒకవేళ తెలుగు ఉన్నా కవిత్వం ఉన్నా అవధానం ఉన్నా ఎన్ని పద్యాలు చెప్పినా నాకున్నంత భక్తి వారికి ఉందా? ఇదో అభిమానం పడిను అహం అనుకుంది. అహం కూడా అక్కడే వ్యక్తమైతే గొడవలేదు. భగవంతుని సన్నిధిలో అన్నీ గుణాలే అవుతాయి, దోషాలు ఉండవు. ఇంకా అపశబ్ద భయం నాస్తి అపలాచార్య సన్నిధో అని అసలు ఇంక ఎటువంటి పాపభీతి కూడా ఉండదు భగవంతుని సన్నిధిలో. అపలాచార్యుల గారికి ఎంత వైభవం ఉంటే ఆదిపరాశక్తికి ఎంత ఉంటుంది. అంటే ఏం మాట్లాడదలుచుకున్నా మాట్లాడవచ్చు, గర్వించినా మాట్లాడవచ్చు, గర్వంగానే మాట్లాడవచ్చు. నిందలు వేస్తే ఆవిడనే వేయచ్చు, భగవంతుడినే వేయచ్చు, ఏం పర్వాలేదు. ఎవరమ్మా నిన్ను తెలుగు పద్యములని ఇంతే భక్తి ప్రార్థించువారు, అవధాన అగ్రణులందు పండితులలో అధ్యాత్మ విద్యా ప్రచార విలాసాపర శంకరార్యులను సవాల్ గావించెదన్ చూపుమి కవితం తెలుగును చూచి అయిన ఇక సాక్షాత్కారమిప్పింపుమి. ఈ పాటలన్నీ ఎందుకు, ఈ అహంకార ప్రదర్శన అంతా ఎందుకు అంటే ఇక సాక్షాత్కారమిప్పింపుమి అదంతా పోగొట్టి నాకు సర్వం తద్వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఈ అంధకారం అజ్ఞానం అన్నిటినీ పోగొట్టి నాకు సాక్షాత్కారం ఇప్పించమ్మా. కలియుగంలో కంటికి కనపడితే తప్ప నమ్మలేనటువంటి చికాకైన బుద్ధి మాది. అంచేత ప్రత్యక్ష ప్రమాణం ప్రకారం మన ఇంట్లో మనుషులను దర్శించినట్టే ఎప్పుడైనా పుణ్యం పండి, ఇంకా పల్లెటూరు భాషలో చెప్పాలంటే పుణ్యం పుచ్చి అమ్మవారి దర్శనం అయింది అనుకోండి, అంతకంటే కావలసింది ఏమిటి? ఇక సాక్షాత్కారమిప్పింపుమి. ఆ సాక్షాత్కారానికి మనం చేయవలసిన ప్రయత్నం ఏమిటో శంకరాచార్య ఇప్పుడు శివానంద లహర్లో చివరి భాగాల్లో చెబుతున్నారు. కంచిత్ కాల ఉమామహేశ భవత పాదారవిందార్చనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. ఎప్పుడు మనస్సు వైవిధ్యాన్ని కోరుకుంటుంది. అందుకే భక్తి మార్గంలో ప్రయాణం చేయాలి అనుకునేవాళ్ళు, భగవంతుని యందు విశ్వాసం ఉన్నవాళ్ళు, ఆ భక్తిలో రకరకాల పద్ధతులు అవలంబించడం మంచిది. సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అంటే కాస్త నిత్య జీవిత ప్రణాళికలో ఒక వైవిధ్యం ఉండాలి, లేకపోతే విసుగొస్తుంది. ఇక నాకు నిరంతరం ధ్యానమేనండి ఇవి అనడానికి బాగుంటాయి, కానీ ఆయన నిరంతరం ధ్యానం చేయట్లే, అందులో చాలా పరధ్యానం ఉంటుంది, అది సాధ్యం కాదు. అంత నిరంతర ధ్యానంలో మునిగిపోయినా కూడా అసలు ఉండలేడు, సమాజంలో ఉండలేడు, హిమాలయాలు గడిపోవలసింది, ఏకాంతంగా గుహలో గడిపోవలసింది, ఇక్కడ సాగదు అది. అది ఏదో గొప్ప చెప్పడానికి 10 మందిలో గౌరవం పొందడానికి పనికొస్తుంది, కానీ వాస్తవం కాదు. అలాగే నా గుళ్ళో కడితేనండి అసలు ఇంకా రాబుద్ధి కాదండి, ఇది కూడా అతిశయోక్తి, రావాలి. మన బాధ్యతలు మనకున్న వేరే పనులు కూడా ఉన్నాయి. అకే అక్కడ కూడా ఎక్కువసేపు ఉన్న కొద్దీ పూజారి గారిని జడగొట్టిన వాళ్ళు అవుతాం, మనం జడిపోయిన వాళ్ళు అవుతాం. అంతసేపు ఉండడం మంచిది కాదు, అనవసర విషయాలన్నీ వస్తాయి. ఇంకా రోజు వెళ్ళిన కొద్దీ పూజారితో అనుబంధం పెరుగుతుంది. మగవాళ్ళకి పెరిగితే ఈ అనుబంధం ఒక దోషం, ఆడవాళ్ళకి పెరిగితే 2 దోషాలు పెరగనీయకూడదు. అంతా మనుషులమే, అందరికీ చాపల్యాలున్నా ఎవరినీ నమ్మడానికి వీల్లేదు. అందుకే ఆ వైవిధ్యాన్ని మనం ఇంట్లోనే ఎలా పాటించవచ్చు, మన మనస్సుకి ఎలా వైవిధ్యాన్ని అందించి మనస్సును సంతృప్తిపరచవచ్చు. ఎందుకంటే మనస్సు చిన్నపిల్లాడు లాంటిది, చిన్నపిల్లాడిని మనం ఏదో దారికి తేవాలి అంటే ఒక్కోసారి కొంచెం బెదిరించినా ఎక్కువ భాగం ప్రలోభాలతోనే పని నడుస్తాం. చాక్లెట్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఏదో ఓ పాట పాడతాం, లేదా నీ బళ్ళు ఇచ్చిన ఇంటి పని ఏదో నేను చేస్తా, ఇదేదో రకరకాల ఈ పని చేస్తే సినిమాకి తీసుకెడతాయి, కొంచెం ఉపయోగిస్తాయి. ఇది బాల్య దశలో ఒక 10 ఏళ్ళు దాటే వరకు లంచగొండితనం అని అనుకోకూడదు, తప్పదు. అది తప్పది తప్పదు అది అని కొన్ని జీవితంలో కొన్ని సందర్భాలు అలాగే ఉంటాయి. తప్పది కానీ తప్పదు అది అంతే. 10 ఏళ్ళ వరకు పర్వాలి, అది దాటకూడదు మళ్ళీ. ఇంకా లోపు ఇంకా 7-8 ఏళ్ళకి సరిపెట్టగలిగితే మంచిది. 10 ఏళ్ల తర్వాత నెమ్మది నెమ్మదిగా కాస్త కొంచెం భయపెట్టడం. తర్వాత 18 ఏళ్ళు దాటాక ఇక బాధ్యతను గుర్తు చేయడం. నీ ఇష్టం, పాడయ్యేది నువ్వే. మహా అయితే సన్నాఫన్ నా పేరు రాస్తారు అంతే, నాకు సంబంధం లేదంటే గొడవ లేదు. నేను అలా అనడానికి వినకాడను, చూసుకో నీ బాధ్యత నీదే. ఇక అంతే, ఇంకా ప్రాప్తి షోడశే వరుషే పుత్రం మిత్రవదాచరేత్. ఇక తర్వాత ఆ బాధ్యత వారితే దాని మొత్తం బాధ్యత వారు వహించాల్సిందే. మనం మంచి చెడ్డ సలహా చెప్పడం వరకే మన పని కాదు. కూడదు ఇలాగే అంటే సంత మంచిది నీ ఇష్టం, ఇక మాకు సంబంధం లేదు, నువ్వు చేసుకో, మాకు చెప్పక్కర్లేదు, నీ పని నువ్వు చేసుకో, దాని బాధ్యత నువ్వు వహించు. ఎందుకంటే సలహా చెప్పినా నచ్చడం లేదు కాబట్టి. ఇది కొంచెం ఈ క్రమంలో ఎప్పుడో పూర్వం చెప్పిన మాట ఇది. దైవవత్ పంచవరుషేషు దశవరుషేషు దాశవత్ ప్రాప్తియత షోడశే వరుషే పుత్రం మిత్రవదాచరి. ఆ మిత్రవదాచరి చెయ్యాలి అంటే 18 ఏళ్ల తర్వాత కుర్రాడతో మనం కూడా కాస్త అనుబంధాలు తగ్గించుకోవాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇంకా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళే, వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు, వాళ్ళ కాపురాలు వాళ్ళవి మనం ఎక్కువ కల్పించుకోవడం మంచిది కాదు. కంచిత్కాల ఉమామహేశ భవత పాదారవిందార్చనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామీ దృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. అదిగో ఆ చిన్నపిల్లాడిని దారికి తెచ్చినట్టుగా మనస్సును దారికి తేవాలి అంటే దానికి కావలసిన వైవిధ్యం దానికి అందించాలి. మనస్సును బలవంత పెట్టి ధ్యానంలో పెట్టడం కానీ, బలవంత పెట్టి పూజలో పెట్టడం కానీ, బలవంత పెట్టి పారాయణలు చేయించడం కానీ మంచిది కాదు. ఇంకా అది నిలబడదు, అది గాలిలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పారాయణ మీద నమ్మకం ఒకటి మిగులుతుంది, అయిపోవాలి. ఎప్పుడు లలిత సహస్రం మొదలుపెట్టినా చైతన్యార్జ సమారాధ్య అని రాగానే అమ్మాయ్యా ఇంకా అయిపోతుంది అని అనిపిస్తుంది అంతే, ఇంకొద్ది నామాలతో అయిపోతుంది. లేదా విష్ణు సహస్రం మొదలు పెడతాం ఏమయ్య సత్వాంసాత్విక సత్య సత్య ధర్మపరాయణ అభిప్రాయ ప్రియార్హోరక అయిపోయినట్టే నేను నైవేద్యం పెట్టేసే అని అలాగే ఉంటుంది. ఇంక కొద్ది నామాలతో అయిపోతుంది. ఇంకా ఎందుకు వస్తుంది అంటే మనస్సుకు విసుగొస్తుంది. మనం వాస్తవం అంగీకరిద్దాం, గొప్పలు చెప్పుకోవద్దు. అసలు ఎంతసేపు చదువుతున్నా అలా చదవాలని అనిపిస్తుంది. ఇవి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందుకు బాగుంటాయి, అది వాస్తవం కాదు భగవంతుడు తెలుసు, మనకు అలా అనిపించట్లేదు, మనం చెబుతున్నాం అంతే. అది అర్థమై అనుభూతి చెందితే అనిపించడం వేరు, అప్పుడు అసలు పారాయణ అవసరమే లేదు. అందుకే ఈ అతిశయోక్తులు ఈ అలంకారాలు పనికిరవండి. భగవంతుడికి నచ్చే ఒకే ఒక అలంకారం సత్యార్థ ప్రకాశం అంతే, సత్యమే, ఇంకేం ఉండదు. ఇంకా సత్యాలంకారమే ఆయనకి, సత్యమే ఆయనకి అలంకారం, సత్యమే ఆయన స్వరూపం, మనం వేరే అలంకారం చేయగల. ఆ వైవిధ్యాన్ని ఎలా కలిగించాలో ఇక్కడ చెబుతున్నారు వరుసగా. కంచిత్ కాల ఉమామహేశ భవత పాదారవిందార్చనేహి. ఉమామహేశ కంచిత్ కాలం భవత పాద అరవింద అర్చనేహి, నీ పాద పద్మాలను అర్చించేటువంటి పద్ధతిలో అర్చనతో కొంతకాలం గడుపుతాం. నీ పాద పద్మ అర్చనలో కొంతసేపు గడుపుతాం, గడపాలి. అదే శంకరాచార్య చెబుతున్నారు, కొంతసేపు శివార్చన, ఆకులో పువ్వులో అక్కడ పెట్టడం, దండం పెడుతూ ఉండడం, ఆ విగ్రహాలు తుడుస్తూ ఉండడం, ఏదో సేవ చేస్తూ ఉండడం, ఇలా 1 గంట కాలక్షేపం. ముఖ్యంగా ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన వారికి, లేదు వృద్ధాప్యంలో ఉండి ఇంకా పెద్దగా బాధ్యతలు బరువులు లేని వారికి ఈ పద్ధతి చాలా మంచిది. ఈ దైవసేవ ఇంట్లోనే విగ్రహాలకే, సమాజంలో ఎవరన్నా పేదవాళ్లకు బలహీనులకు చేయగలిగితే అది వేరే విషయం, చేయగలిగితే మంచిది. అది కూడా భగవద్భావనతో చేయాలి. వారికి చేస్తున్నామని కాదు, మనం చేస్తున్నాము అని కాదు. చేస్తున్నవాడు చేయించుకుంటున్నవాడు కూడా పరమేశ్వరుడే. విష్ణు సహస్రమే ప్రమాణం. సత్కర్త సత్కృత సాధుర్జన్హుర్ నారాయణో నరః. సత్కర్త సత్కృత, సత్కర్త సత్కరించేవాడు, సత్కృత సత్కరింపబడినవాడు, రెండు విష్ణు స్వరూపమే. ఈ భావనతో చేస్తే మనకి మనశ్శాంతి దక్కుతుంది, అంతకు మించిన ఫలితం లేదు. ఇక మళ్ళీ ఇంత ఇచ్చాం వాళ్ళు ఎప్పుడూ గుర్తించలేదు, నేను ఎప్పుడూ వాళ్ళకే ఇస్తాను, అయినా వాళ్ళు పిలిస్తే పలకలేదు, ఇవన్నీ అనవసరం. ఇంకా పిలిస్తే పలకడం కోసం ఇచ్చాం అనమాట అంటే మనం వాళ్ళకోటి ఇచ్చాం, మనం ఒకటి అడుగుతున్నాం, దాన్ని లంచగొండితనం అంటారు. సేవా దానం అని ఎలా అంటారు? దానం ఇచ్చి ఏదన్నా ఆశిస్తున్నాము అంటే, దానం మనకి తెలిసిన వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇవ్వడం వల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నాము అంటే, ఏది దానం అన్నది దాన్ని ప్రతిఫలం అంటారు. ప్రతిఫలం ఆశిస్తే లావాదేవీ అవుతుంది. ఏమీ ఆశించకుండా ఎవరో తెలియని వాళ్ళకి ఇచ్చేటువంటిదే దానం. ఒకవేళ తెలిసిన వాళ్ళకే ఇచ్చినా అవసరం ఉంది, వాళ్ళకి అవసరం ఉంది ఇచ్చాము అంతే, ఇంక మన అవసరం గురించి కాదు అక్కడ. వాళ్ళకి అవసరం ఉంది ఇచ్చేసాం, ఇంకేం ఆశించద్దు, ఎన్ని ఇచ్చినా ఆశించద్దు. వాళ్ళకి మనకి వాళ్ళు మనకి వ్యతిరేకంగా ప్రవర్తించినా బాధపడక్కల, దీనికి దానికి సంబంధం లేదు. ఆ వ్యతిరేకంగా ప్రవర్తించడానికి వేరే కారణం ఏదో ఉంటుంది, అది మన దోషం కూడా కావచ్చు, మనం ఒప్పుకోలేం కానీ అది వేరే విషయం. ఇంత ఇచ్చినంత మాత్రాన మనం సమర్థించాలని ఏం లేదు అక్కడ. మనం తప్పుడు మార్గంలో ఉంటే వాళ్ళు ఎలా సమర్థిస్తారండి? ఎన్నిస్తే మాత్రం, ఒకవేళ ఇచ్చినందువల్ల సమర్థిస్తే వాళ్ళు లంచం తీసుకుని సమర్థించినట్టే కదా. అంటే లోకంలో ఎక్కడ తేడా వస్తుంది? భక్తి మార్గంలో ఉంటే ఇక్కడే మనం ఇచ్చాం మనకి ఇవ్వట్లా, మనం ఇచ్చాం మనకు పలకట్లా, మనం ఇచ్చాం మనకు చేయట్లా, అంటే ఏదో ఆశించి చేస్తున్నాం మనం అని. ఈ ఆశించి చేయడం వల్ల ఆధ్యాత్మిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఈ ఆశించడం అనేది మానేస్తే అది రాకపోయినా దుఃఖం కూడా ఉండదు. ఇది ఎవరికి వారే చేసుకోవలసిన ఆలోచన. అంచేత కంచిత్ కాలం ఉమామహేశ భవత పాదారవిందార్చన, హే కొద్ది కాలం నీ పాదారవిందాలు అర్చించేటువంటి పనులు గడపాలి. కంచిత్ ధ్యాన సమాధిభిష్ట. ఇక ఈ కర్మకాండ ఎటువంటిదంటేనండి, ఊబిలో కూరుకుపోయేలా చేస్తుందండి. చాలా ప్రమాదం, దీంతో ఎంత ప్రమోదమో అంత ప్రమాదం. ఎందుకంటే వరుసగా రోజు ఏదో అక్కడ దేవుడు మందిరం దగ్గర చేయడం, ఒక పని చేయడం అనేది అలవాటు పడితే, ఈ ఒకరోజు ఏదైనా అనారోగ్యం వలనో పరిస్థితుల ప్రాబల్యం వలనో చేయలేకపోతే పీకేస్తుంది మనస్సులో, ఇంకా దీన్నే చేదస్తం అంటారు. అలాంటి చేదస్తం మనస్సుకు వంట పట్టకుండా ఉండాలి అంటే పూజ చేస్తూనే, పొద్దున్న ఏదో అర్చన పది చేస్తూనే, కాస్త ఏ మధ్యాహ్నం పూట ఎవరూ లేనప్పుడు సాయంత్రం పూట స్నానం చేశాక ఓ మూల కూర్చొని ధ్యానం చేసుకోవాలి. నమశివాయ 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 మనస్సులు, మనస్సుని నియంత్రించి ఆ శివనామానికి అలవాటు చేయడం, శివనామాన్ని మనస్సుకు అలవాటు చేయడం. మళ్ళీ పక్కకి వెళ్ళినా సరే కంగారు పడక్కల, గాలి పక్కకి వెళితే మళ్ళీ వస్తుంది. విజయనగరంతో ఇలా విసురుకుంటామండి, విజయనగరం ఉన్న వాళ్ళు గమనించండి తెలుస్తుంది, విజయనగరంతో ఇలా విసురుకుంటాం, గాలి పక్కకి వెళ్ళింది మళ్ళీ ఇలా అంటే వస్తుంది. పక్కకి వెళ్ళిందంటే మరి వెళ్ళకే అవుతుంది విజయనగరం ఉన్నాక, ఫ్యాన్ మాత్రం ఆశ్లేషణ పెడితే పక్కకి వెళ్ళదా, మళ్ళీ వస్తుంది. ఆ వచ్చే లోపే ఒక్క పోసేస్తుందంటే ఇంకా ఏడు మల్లెలు ఎత్తు రాకుమార్ అనమాట, ఎవరూ పట్టుకోలేరు ఇవ్వండి. అలా ఉండకూడదు ఇంకా, అలా తిరిగి వెళ్ళిన అలా తిరిగిన ఫ్యాన్ మళ్ళీ రాదా, అలా రావడం కూడా మంచిది. ఎందుకంటే ఈలోపు చెమట పడితే ఆ చెమట మీద గాలి వీస్తే బాగుంటుంది. అందుకని అలా మన మొహం మీదే పెట్టేసుకుని ఐదులో పెట్టేసి కూర్చుని మొహం వాచిపోతుంది. ఇది ఫ్యాన్ పెట్టుకుంటే ప్రమాదం, ఏసీ పెట్టుకుంటే మరీ ప్రమాదం. అలాగా ఏసీ మిషన్కి దగ్గరగా ఎప్పుడు ఉండకూడదు, అంత అంత ఏసీ చల్లని గాలి అనేది మొహానికి తగలకూడదు ఇప్పుడు. అది అలా మన ఎదురుగా గోడకు తగిలి గోడకు కొట్టిన బంతిలా వెనక్కి రావాలి. ఏసీ ఎప్పుడు కూడా మన తల దగ్గర ఉండాలి, అది గోడకు తగలాలి, అది అక్కడి నుంచి మనకు రావాలి. మనకి నేరుగా పడకూడదు సార్, అది మంచిది కాదు. అది దాని శాస్త్రం తెలిసిన వాళ్ళు చెబుతారు, మన మొహం మీద ఎప్పుడు ఏసీ గాలి పడకూడదు, ఫ్యాన్ గాలి అయినా అంతే, ట్యూబ్లైట్ కాంతి అనేంత మన మొహం మీద పడకూడదు. మనం చదువుకుంటున్న పుస్తకం మీద పడాలి, అంటే మన వెనకాల ఉండాలి. అది అప్పుడు పుస్తకం మీద కాంతి మన మీద పడితే మనకంత ప్రభావం, చదువుకునేందుకు వీలుగా ఉంటుంది, వేరే ప్రభావం ఉండదు. అంటే ధ్యాన సమాధి, ఓ పొద్దున్న లేదా మధ్యాహ్నం సాయంత్రం, సాయంత్రం సాధారణంగా సాయంత్రం కాస్త ప్రశాంతంగా ఉంటుంది, ఉదయమైనా పర్వాలి. ఓ అరగంట మన ఇంట్లోనే ఎక్కడ వీలైతే అక్కడ, ఇంకా దానికి మళ్ళీ అలికి ముగ్గులయ్యాల్సిన పని లేదు, దుమ్ము లేకుండా ఉంటే చాలు. దానికి మళ్ళీ పులి చర్మాలు ఏనుగు చర్మాలు ఏమీ అవసరం లేదు, బాసం పెట్టేసి కూర్చుంటే చాలు. ఎందుకంటే ఈ ఏర్పాట్లన్నీ మొదలుపెట్టామంటే ఏర్పాట్లకి సగభాగం అయిపోతుంది కేటాయించుకున్న అరగంటలో. ఇంక ధ్యానం చేసేది ఏముండదు ఇంకా, అప్పటికి ఎవరో వస్తారు లేదా ఫోన్ వస్తుంది మన ప్రాణానికి సరిపోతుంది. కూర్చోవడమే అంతే, వెంటనే టక్ మొదలుపెట్టే కళ్ళు మూసుకో, ఆపే, స్విచ్ ఆపినట్టే మనస్సు ఆపేయాలి. ఇదే ధ్యాన సమాధి. మన యోగశాస్త్రంలోనూ తంత్రశాస్త్రాల్లో కూడా ధ్యానం యొక్క ఫలం అండి చాలా అపూర్వంగా ఉంటుంది. ఆ ధ్యానం ఏమిటి అంటే నామం కూడా కాకుండా పూర్తిగా మనస్సును శూన్యస్థితికి తీసుకెళ్ళడం, అది పూర్ణస్థితి అవుతుంది. ఆ స్థితికి తీసుకెళ్ళగలిగితే ఇంకా ఎలా ఉంటుంది అంటే పరిస్థితి స్నాతం తేన సమస్త తీర్థసలిలైహి దత్తాచ సర్వావని యజ్ఞానాంచ కృతం సమస్తం అఖిలా దేవాశ్చ సంపూజితాః సంసారాచ్చ సముద్ధృతా స్వపితరః త్రైలోక్య పూజ్యోప్యసౌ యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనఃప్రాప్నుయాత్. ఈ ఆత్మతత్వ విచారంలో ఒక్క క్షణం గనక మనస్సుని స్థిరంగా ఉంచగలిగితే వాడికి ఏ ఫలము లభిస్తుంది అంటే, స్నాతం తేన సమస్త తీర్థ సరళైహి, గంగా కావేరి గోదావరి మొదలైన అన్ని పుణ్యనదుల్లోనూ అతను స్నానం చేసినట్టే వెళ్ళవలసిన అవసరం లేదు. దత్తాచ సర్వావని, మొత్తం భూమండలానంతా దానం ఇచ్చినట్టే ఇంకొకరికి చిన్న చిన్న దానాలతో, నువ్వుల దానం పెసల దానంతో నిమిత్తమే లేదు. యజ్ఞానాంచ కృతం సమస్తం, ఇక చండీ యాగం ఇంకా ఆ యాగం ఈ యాగం ఇది చేయలేదు చూడలేదు ఏమీ లేదు, అన్ని యాగాలు ఆయన చేసినట్టే. అఖిలా దేవాశ్చ సంపూజితాహ, అన్ని తీర్థాలకి వెళ్ళినట్టే, అన్ని క్షేత్రాలు సేవించినట్టే, అందరు దేవతలను సేవించినట్టే. అంతేకాదు, అప్పుడు కూడా తమలని రుణం ఒకటి ఉంది, పితృదేవతల రుణం. మనం ఎన్ని చేసినా సరే అది తీరేది కాదు, ఖచ్చితంగా పోయిన వాళ్ళకి ఆబ్జెక్షన్ పెట్టవలసిందే. పితృదేవతలు అనగానే పోయిన వాళ్ళే అనుకోవద్దు, దయచేసి ఉన్నవాళ్ళు పితరువులు అంటారు, పోయిన వాళ్ళని పితృదేవతలు అంటారు, చిన్న మాట తేడా. దివి అంటే ఆకాశం, వాళ్ళు ఆకాశానికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని దేవతలు అన్నారు, ఉన్నారు కాబట్టి వీళ్ళని పితరువులు అన్నారు. మాతాపితరులు అంటారంటే ఉన్నవాళ్ళే, వాళ్ళకి సేవ మామూలు సేవ కాదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అసంతృప్తికి లోను కాకూడదు. తల్లిదండ్రులకి సేవ చేయకుండా ఎంతమంది దేవతలను సేవించినా ఉపయోగం ఏమీ లేదు, మహాపాపం చుట్టుకోవడం ఖాయం. ముందు ఈ సేవే చాలా ముఖ్యం. భార్యకి తల్లిదండ్రులు ఎవరంటే భర్త తల్లిదండ్రులే, ఆవిడ తల్లిదండ్రులు. మళ్ళీ ఆవిడ తల్లిదండ్రులను తీసుకురాకూడదు అక్కడికి, ఆవిడ తల్లిదండ్రులను వాళ్ళ అబ్బాయి చూసుకుంటాడు. ఒకవేళ లేకపోతే కూతురికి బాధ్యత ఉంటుంది, అది వేరే విషయం, అక్కడ సమానత్వమే. కొడుకుంటే మాత్రం ఇప్పటికీ మన సమాజ సంప్రదాయాల ప్రకారం కొడుకుదే బాధ్యత, కోడలదే బాధ్యత. కోడలు కూడా ఈ అత్తమామల్నే తల్లిదండ్రులుగా భావించాలి తప్ప మీ అమ్మ నాన్న అని మాట్లాడద్దు, మనవాళ్ళు మనవాళ్ళు అంతే. అది ఎంత పుణ్యం అంటే ఇక అందరి దేవతలను సేవించినట్టు, ఇది చేయకపోతే వాళ్ళకి ఎన్ని సేవలు చేసినా ఒకటే, ఇంకా ఉపయోగమే లేదు. పోయిన తర్వాత ఆబ్దీకాలు పెట్టడం కూడా అది ఎప్పుడు పెడుతూనే ఉండాలండి, బతుకున్నంతకాలం పెడుతూనే ఉండాలండి. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈయనకు కూడా పెట్టాలి కాబట్టి ఆ కొడుకు అనవాడెవరో సపిండీకరణం చేసేస్తాడు, నాలుగు పిండాలు మూడు పిండాలు చేస్తాడు, అదే సపిండీకరణం 11వ రోజు జరుగుతుంది. కానీ ధ్యానం గనక నిష్కల్మషంగా పూర్తిగా మనస్సును రహితం చేయగలిగితే, ధ్యానంలో సంసారాచ్య సముద్రుతాస్వపితర కంటే సుఖుడు స్థాయి ఇది. మామూలుగా మనం ఏదో ఓ పావు గంట ధ్యానం చేసి నేను తదినాలు పెట్టడం మానేసాను అనకూడదు, కొంపలు అంటుకుంటాయి. సుఖుడు స్థాయిలోకి వెళ్ళాలి మనం, ఓ నారాయణ తీర్థుల స్థాయిలోకి వెళ్ళిపోవాలి, ఓ రమణ మహర్షి స్థాయిలోకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళగలిగితే ఆయనకి పితృదేవతలు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు మొత్తం తరిస్తారు, ఇక వాళ్ళకి ఎవరేం పెట్టక్కర్లేదు. ఇంకా త్రైలోక్య పూజ్యోప్యసౌ, అసలు ఆయన మూడు లోకాలు ఆయన గౌరవిస్తాయి, ఇంకంతకంటే పూజనీయుడు ఎవడు, బ్రహ్మధ్యానం చేసేవాడు కంటే బ్రహ్మజ్ఞాని కంటే పూజనీయుడు అనేవాడు ప్రపంచంలో లేడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మజ్ఞాని అంటే సాక్షాత్ భగవంతుడే, మానవ రూపంలో కనిపిస్తున్న భగవంతుడు. బ్రహ్మజ్ఞానం అంటే మాట్లాడాడు కూడా, దయచేసి మాటల మాయలో పడద్దు. మా బోటి కాళ్ళని చాలామంది బ్రహ్మజ్ఞానం తెలుసున్నట్టు అద్భుతంగా ఉపన్యసిస్తాం, ఉపన్యాసాలు వేరు ఆచరణ వేరు, అది పరిశీలించి తెలుసుకోవాల్సింది. ఆయన జీవితంలో ఆయన కుటుంబంలో వస్తున్న కష్ట నష్టాలకి లాభ నష్టాలకి జయాపజయాలకి కీర్తి అపకీర్తులుగా ఆయన ఎలా తట్టుకుంటున్నాడు, ఇది మన విచారణ మనం చేసి తెలుసుకుని ఆయన బ్రహ్మజ్ఞాన కాదా నిరూపణ చేసుకోవాలి. ఇంత ఆయాసం ఆయన గురించి పడడం కంటే మనం బ్రహ్మజ్ఞానం పొందడం మంచిది, అసలు ఇంకోళ్ళని పరిశీలించాల్సిన పని మనకేమిటి. అందుకే ఎప్పుడు ఈ కలియుగంలో గురువులను ఆశ్రయించడం అంత మంచి పద్ధతి కాదు, మన దారిని మనమే చేసుకోవాలి. అంత బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు దొరకడం కష్టం. ఉపన్యాసాలు విని బ్రహ్మజ్ఞానులు అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. ఆయన బ్రహ్మజ్ఞానం అయినా కాకపోయినా ఈ విని అనుకుంటున్నవాడు పెద్ద అజ్ఞాని అని ముందే రుజువైపోయింది. ఉపన్యాసాలు ఉపదేశాలు ఎవరైనా చెబుతారు, టేప్ రికార్డులు కూడా చెబుతాయి, దానికి మనుషులు అక్కర్లేదు, అది పెద్ద విషయం కాదు. ఆ వచ్చినప్పుడు తట్టుకుని ఆచరించడమే గొప్ప విషయం. అక్కడ విఫలం అయ్యాడు అంటే ఆయన బ్రహ్మజ్ఞాని కాదనే లెక్క. మనం ఆయన అనుసరిస్తే మనము అంతే అవుతాం. ఇగో భాటియా కుటుంబం 11 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టే చేసుకుంటాం అంతే, ఇంకా ఇంకేముండదు అక్కడ. అందుకని ధ్యాన సమాధి అంత గొప్పది. అటువంటి ధ్యాన సమాధి మనం రోజుకు అరగంట చేయలేమండి, ఒక అరగంట పొద్దున్న సాయంత్రం పోనీ ఆడవాళ్ళకి ఎవరు అంత ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఒక గొప్ప సౌకర్యం ఇవ్వండి. భర్త ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, పిల్లలు ఏదో బడికో దేనికో వెళ్ళిపోతారు, మధ్యాహ్నం పూట ఖాళీ ఉంటుందమ్మా, కాస్త నిద్ర ఒక అరగంట తగ్గించుకుంటే కూర్చుని చేసుకో, మంచమే కూర్చుని చేసినా పర్వాలేదు, ఏం కుర్చీలో కూర్చుని చేసి కింద కూర్చోలేకపోతే ఒక కుర్చీలో కూర్చోండి. దానికి ఏవో నిబంధనలు పెట్టేదండి, పద్మాసనం అని అదే అని ఇంకా ఈ ఓ కపాల భస్త్రిని పైకి పిలిచి కిందకి పిలిచి ఇదంతా వద్దండి. అసలు మనస్సును ఆపడానికి ఇంత గొడవ దేనికి, కృష్ణమూర్తి గారు అదే చెబుతా, ఇంత గొడవ దేనికయ్యా, కూర్చున్న చోట లేవాలంటే జాకీ కావాలా, లేవాలనుకుంటే లేవలేమా, మనసును ఆపాలంటే ఆపలేమా? దానికి ఇంత ఇంత సంగామ సరంజామ కావాలా? కూర్చోలో కూర్చో, మాట్లాడుకో, ముందు మాట ఆపై, తర్వాత మనస్సు నమశివాయ అలవాటు చేయి, క్రమంగా అది కూడా తీసేయి, తీసేయగలిగితే దాన్ని కొనసాగించు. ఒక నామాన్ని మనం మనస్సుకు అలవాటు చేసి పక్కకి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ లాక్కొచ్చు, పక్కకి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ లాక్కొచ్చు, పక్కకి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ లాక్కొస్తేనండి ఆశ్చర్యకరంగా ఆ నామం మనల్ని శివసన్నిధికి చేర్చేస్తుంది. ఇక సంపూర్ణ మౌనాన్ని కూడా అదే అలవాటు చేస్తుంది. అంత ప్రయోజనం ఉంది ధ్యాన సమాధి వల్ల. అందుకోసమే దీని గురించి మనం విశేషంగా చెప్పుకున్నాం. మళ్ళీ 23.5 గంటల్లో కలుద్దాం. అంతవరకు శివధ్యానంలోనే ఉందాం.